ఓం శాంతి. 24/6/2024 మాతేశ్వరి. రివైజ్ డేట్ 1965. పవిత్రత అనే గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్లపై నడుస్తూ ఉంటే దైవీ రాజ్యంలోకి వస్తారు. ఉదయం క్లాస్లో వినిపించేందుకు జగదంబ తల్లి యొక్క మధుర మహావాక్యాలు. ఓం శాంతి. ఈ ప్రపంచాన్ని నాటకమని కూడా అంటారు. డ్రామానండి, నాటకమనండి, ఆట అనండి, ఏదన్నా విషయమైతే ఒక్కటే. నాటకమనే దాంట్లో ఒకటే కథ ఉంటుంది. అందులో ఎన్నో ఉపకథలను మధ్యలో చూపిస్తుంటారు, కాని కథైతే ఒకటే ఉంటుంది. అదేవిధంగా ఇది అనంతమైన విశ్వ డ్రామా, దీనిని నాటకమని కూడా అంటారు. ఇందులో మనమందరము పాత్రధారులము. ఇప్పుడు మనం పాత్రధారులం కావున ఈ నాటకం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఏ కథతో ఇది ప్రారంభమవుతుంది, మన ఈ పాత్ర ఎక్కడ్నుండి ప్రారంభమైంది మరియు ఎక్కడ పూర్తవుతుంది, అంతేకాక అందులో ఎప్పటికప్పుడు ఏ ఏ పాత్రధారులకు ఎలాంటి ఎలాంటి పాత్ర ఉంటుంది, మరియు ఈ నాటకానికి డైరెక్టర్ క్రియేటర్ ఎవరు, మరియు ఈ నాటకంలోని హీరో హీరోయిన్ల పాత్ర ఎవరిది అన్నా, ఈ అన్ని విషయాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఊరికే నాటకం అని అన్నందువల్ల పని జరగదు. నాటకం అని అన్నప్పుడు ఆ నాటకంలో మనం పాత్రధారులం కూడా. ఒకవేళ డ్రామాలోని పాత్రధారునెవరినైనా మనం ఈ డ్రామాలోని కథేమిటి, ఇదెక్కడ్నుండి మొదలవుతుంది, ఎక్కడ పూర్తవుతుంది అని అడిగితే, అప్పుడా పాత్రధారి ఏమో నాకు తెలీదు అని చెప్తే దాన్నేమంటారు? నేను పాత్రధారిని అని అంటారు, కాని ఇతనికి ఏమాత్రం కూడా తెలీదా అని అంటారు కదా. పాత్రధారికి అన్ని విషయాల గురించి తెలిసి ఉండాలి కదా. నాటకం మొదలైందంటే దాని అంతిమం కూడా తప్పకుండా ఉంటుంది. మొదలైన తర్వాత అది అలా నడుస్తూనే ఉంటుంది అని కాదు. కనుక ఈ అన్ని విషయాల గురించి అర్థం చేసుకోవాలి. ఈ అనంతమైన నాటకానికి రచయిత అయిన వారికి ఏ విధంగా ఈ నాటకం ప్రారంభమైంది, ఇందులో ముఖ్యమైన పాత్రధారులెవరు, మరియు అంతమంది పాత్రధారుల్లో హీరో హీరోయిన్ల పాత్ర ఎవరిది అన్నా, ఈ అన్ని విషయాలు వారికి తెలుసు. ఈ అన్ని విషయాలను తండ్రి అర్థం చేయిస్తున్నారు. ప్రతిరోజు క్లాస్కు వచ్చి వినేవారే ఈ అన్ని విషయాల నాలెడ్జ్ను అర్థం చేసుకుంటారు. దీని మొదటి డైరెక్టర్ మరియు క్రియేటర్ ఎవరు అన్నది వారికి తెలుసు. క్రియేటర్ అని సుప్రీం సోల్ను, పరంపిత పరమాత్మనంటారు. కాని ఇందులో వారు కూడా పాత్రధారియే. వారి యాక్టింగ్ ఎటువంటిది? డైరెక్టర్ పాత్ర. వారు ఒకేసారి వచ్చి యాక్టర్గా అవుతారు. ఇప్పుడు డైరెక్టర్గా అయి యాక్ట్ చేస్తున్నారు. ఈ నాటక ప్రారంభాన్ని నేను చేస్తాను అని వారంటారు. ఎలా చేస్తారు? పావనంగా చేయబడిన సత్యుగ ప్రపంచం ఏదైతే ఉందో, దేనినైతే కొత్త ప్రపంచమని అంటారో, ఆ కొత్త ప్రపంచాన్ని నేను రచిస్తాను. ఇప్పుడు మీరందరూ ఎవరైతే పవిత్రతను ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్లపై నడుస్తున్నారో, ఆ పాత్రధారులందరూ ఇప్పుడు పావనంగా అవుతున్నారు. మళ్లీ ఈ పాత్రధారుల ద్వారానే అనేక జన్మల చక్రం తిరుగుతుంది. ఇప్పుడు పవిత్రంగా అయిన మనుషులు మరుసటి జన్మలో దైవీ రాజ్యంలోకి వెళ్తారు అని తండ్రే అర్థం చేయిస్తారు. ఆ రాజ్యం రెండు యుగాలుగా సూర్యవంశం చంద్రవంశంగా నడుస్తుంది. తర్వాత ఆ సూర్యవంశీ చంద్రవంశీ పాత్రధారుల పాత్ర ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు మళ్లీ కాస్త కిందకు దిగుతారు, అనగా వామ మార్గంలోకి వస్తారు. ఆ తర్వాత ఇతర ధర్మాల వారి టర్న్ వస్తుంది. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్ట్, ఈ ధర్మస్థాపకులందరూ నంబర్ వారుగా వచ్చి తమ తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. మరి నాటకంలోని కథ ఎక్కడ్నుండి మొదలైందో, ఎక్కడ పూర్తయిందో చూడండి. దాని మధ్యలో వేరే వేరే ఉపకథలు ఎలా నడుస్తాయి అన్న ఈ వృత్తాంతాన్నంతా కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తయ్యేదుంది. ఆ నాటకమైతే 3 గంటల్లో పూర్తవుతుంది, కాని ఈ నాటకం పూర్తవడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. అందులో ఇప్పుడు ఇంకా కొన్ని సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. అందుకిప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నాటకం పూర్తయిన తర్వాత మళ్లీ అదే రిపీట్ అవుతుంది. కనుక ఈ మొత్తం వృత్తాంతమంతా బుద్ధిలో ఉండాలి. దీనిని జ్ఞానమంటారు. ఇప్పుడు చూడండి, తండ్రి వచ్చి కొత్త భారత్ను, కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. భారత్ కొత్తగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రపంచంగా ఉండేది కాదు. ఇప్పుడున్నది పాత భారత్, కనుక ప్రపంచం కూడా పాతదైపోయింది. తండ్రి వచ్చి భారత్ను అవినాశి ఖండంగా చేస్తారు. మన దేశం ప్రాచీనమైనది. ఇప్పుడు దేశమనంటారు, ఎందుకంటే ఇతర దేశాలలో ఇది కూడా ఒక ముక్కలాగా అయిపోయింది. కాని వాస్తవానికి మొత్తం ప్రపంచంలో, మొత్తం భూమిపై ఒకే భారత్ రాజ్యం ఉండేది. దానినే ప్రాచీన భారత్ అంటారు. ఆ సమయంలోని భారత్కి బంగారు పిచ్చుక అన్న గాయనముంది. మొత్తం భూమిపై కేవలం భారత్ యొక్క కంట్రోలే ఉండేది. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. ఆ సమయంలో పూర్తి సుఖముండేది. ఇప్పుడా సుఖం ఎక్కడుంది? అందుకే తండ్రి అంటున్నారు, దీనిని వినాశనం చేసి మళ్లీ ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని మరియు ప్రాచీనమైన ఆ కొత్త భారత్ను, కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాను. అర్థమైందా? ఆ ప్రపంచంలో ఎటువంటి దుఃఖమూ లేదు, ఎటువంటి రోగమూ లేదు, ఎప్పుడు ఎటువంటి అకాల మృత్యువులు లేవు. కనుక అటువంటి జీవితాన్ని పొందడానికి పురుషార్థం చేయండి. అది ఊరికేమైనా లభిస్తుందా? ఎంతో కొంత శ్రమించాలి. బీజాన్ని నాటితేనే పొందుతారు. నాటకపోతే ఎలా పొందుతారు? ఇది కర్మక్షేత్రం. ఈ క్షేత్రంలో కర్మల ద్వారా నాటాలి. మనం ఎటువంటి కర్మను నాటితే అటువంటి ఫలాన్ని పొందుతాము. తండ్రి కర్మలనే బీజాలను నాటడాన్ని నేర్పిస్తున్నారు. ఏ విధంగానైతే వ్యవసాయాన్ని చేయటం నేర్పిస్తారు కదా, ఎలా విత్తనాలు వేయాలి, ఎలా వాటిని సంభాళించాలి అని ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు కదా. అలా తండ్రి వచ్చి మనకు కర్మల పొలంలో కర్మలను ఎలా నాటాలి అన్న ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో వారేం చెప్తున్నారంటే, మీ కర్మలను ఉన్నతంగా చేసుకోండి. మంచి బీజాలు వేసినట్లయితే ఫలాలు మంచిగా లభిస్తాయి. కర్మ మంచిగా ఉన్నప్పుడు మరి ఏది నాటితే దాని ఫలం కూడా మంచిగానే లభిస్తుంది. ఒకవేళ కర్మ అనే బీజంలో శక్తి లేకపోతే చెడు కర్మ నాటితే ఎటువంటి ఫలం లభిస్తుంది? ఇప్పుడు అదే తింటున్నారు, అందుకే ఏడుస్తున్నారు. ఏదైతే తింటున్నారో దానికి ఏడుస్తున్నారు. దుఃఖం మరియు అశాంతి ఉన్నాయి. ఏదో ఒక రోగం మొదలైన విఘ్నాలు వస్తూనే ఉంటాయి. ఈ విషయాలన్నీ మనుషులను దుఃఖితులుగా చేస్తాయి కదా. అందుకే తండ్రి అంటారు, ఇప్పుడు మీ కర్మలను నేను ఉన్నతమైన క్వాలిటీ కలవాటిగా చేస్తాను. విత్తనాలు కూడా క్వాలిటీవే నాటుతారు కదా, అప్పుడు వాటి ఫలం కూడా మంచిగా వెలువడుతుంది. ఒకవేళ విత్తనం మంచి క్వాలిటీదిగా లేకపోతే మరి మంచి క్వాలిటీ కల ఫలమూ లభించదు. మన కర్మలు కూడా మంచి క్వాలిటీవిగా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు తండ్రి మన కర్మలనే విత్తనాలను మంచి క్వాలిటీవిగా తయారు చేస్తున్నారు. అటువంటి శ్రేష్ట క్వాలిటీ కల విత్తనాలను నాటితే శ్రేష్టమైన ఫలాలు లభిస్తాయి. కనుక మీ కర్మలనే విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా తయారు చేసుకోండి, మరియు మంచిగా నాటడాన్ని నేర్చుకోండి. కనుక ఈ అన్ని విషయాలను అర్థం చేసుకుని ఇప్పుడు మీ పురుషార్థం చేయండి. అచ్చా, ఇప్పుడు 2 నిమిషాలు సైలెన్స్. సైలెన్స్గా ఉండటం అంటే నేను ఆత్మను అని అనుకోవటం. మొదట సైలెన్స్, ఆ తర్వాత టాకీలోకి, మాటల్లోకి వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, సైలెన్స్ ప్రపంచంలోకి పదండి. సైలెన్స్, శాంతి అనేది మన స్వధర్మం. ఆ సైలెన్స్లోకి వెళ్లేందుకు ఏమంటారంటే, ఈ దేహం మరియు దేహ సహితంగా దేహ సంబంధాలపై ఇప్పుడు మోహాన్ని వదలండి. వాటి నుండి డిటాచ్ అవ్వండి. సుప్రీం సోల్ సంతానమైన మీరు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి మరియు నా ధామంలోకి వచ్చేయండి అని బాబా అంటారు. కనుక ఇప్పుడు వెళ్లే విషయంపై అటెన్షన్ పెట్టండి, ఇప్పుడు రావాలి అని ఆలోచించకండి. అంతమతి సోగతి. ఇప్పుడు ఎవ్వరి పట్ల మోహం ఉండకూడదు. ఇప్పుడు శరీరంపై ఉన్న మోహాన్ని కూడా వదిలిపెట్టండి. అర్థమైందా? మీ ధారణను ఇలా తయారు చేసుకోవాలి. అచ్చా, ఇప్పుడు సైలెన్స్లో కూర్చోండి. నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా సైలెన్స్, మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా సైలెన్స్. మాట్లాడేటప్పుడు సైలెన్స్ ఎలా ఉంటుంది తెలుసా? మాట్లాడే సమయంలో మన బుద్ధియోగాన్ని, నేను ఆత్మను, మొదట పవిత్రమైన ఆత్మను మరియు సైలెన్స్ ఆత్మను అన్నదానిపై పెట్టుకోవాలి. దీనిని గుర్తుపెట్టుకోండి. మాట్లాడే సమయంలో నేను ఆత్మను, ఈ శరీర ఇంద్రియాల ద్వారా మాట్లాడతాను అన్న ఈ జ్ఞానం ఉండాలి, ఈ అభ్యాసం ఉండాలి. మనం దీని ఆధారాన్ని తీసుకుని మాట్లాడతాము అన్నట్లుండాలి. ఉదాహరణకు, ఇప్పుడు కనుల ఆధారాన్ని తీసుకుని చూస్తాము. ఏ ఇంద్రియం యొక్క అవసరం ఉంటే దాని ఆధారాన్ని తీసుకుని పనిచేయండి. ఈ విధంగా వాటి ఆధారాన్ని తీసుకుని పనిచేసినట్లయితే చాలా సంతోషం ఉంటుంది. అప్పుడు ఎటువంటి చెడు పని జరగదు. అచ్చా, బాప్దాదా మరియు మమ్మా యొక్క ఎటువంటి మధురాతి మధురమైన చాలా మంచి సదా సైలెన్స్ యొక్క అనుభూతిని చేసే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. అచ్చా, సందేశి తనువు ద్వారా ఆల్మైటీ తండ్రి ఉచ్చరించిన మహావాక్యాలు మాతేశ్వరి గారి గురించి. 1. ఓ శిరోమణి రాధే బేటి, నీవు ప్రతిరోజు నా సమానంగా దివ్య కార్యంలో తత్పరమై ఉన్నావు. అనగా వైష్ణవ శుద్ధ స్వరూపిణివి, శుద్ధమైన సేవ చేస్తావు. అందుకే నీవు సాక్షాత్తు నా స్వరూపానివి. ఏ పిల్లలైతే తమ తండ్రి అడుగుజాడల్లో నడవరో అటువంటి వారికి నేను పూర్తిగా దూరంగా ఉన్నాను. ఎందుకంటే సంతానమంటే తప్పకుండా తండ్రి సమానంగా ఉండాలి. ఈ నియమం ఇప్పుడు స్థాపనవుతుంది. ఇది సత్యత్రేతయుగాల వరకు నడుస్తుంది. అక్కడ తండ్రి ఎలా ఉంటారో కొడుకు అలాగే ఉంటారు. కాని ద్వాపర కలియుగాలలో తండ్రి ఎలా ఉంటారో సంతానమలా ఉండరు. ఇప్పుడు పిల్లలు తండ్రి సమానంగా అయ్యేందుకు కష్టపడాల్సి ఉంటుంది. కాని అక్కడ న్యాచురల్గానే తండ్రి వలె సంతానముండే నియమం ఉంటుంది. ఈ అనాది నియమాన్ని ఈ సంగమ సమయంలో ఈశ్వరుడైన తండ్రి ప్రత్యక్షమై స్థాపన చేస్తారు. 2. మధురమైన తోటమాలి యొక్క మధురమైన తీయని దివ్య పురుషార్థి బేటి, ఇప్పుడు నీవు ఎంతో రమణీకంగా మధురంగా తయారవ్వాలి మరియు తయారు చేయాలి. ఇప్పుడు విశ్వరాజ్యం యొక్క తాళం చెవిని క్షణంలో ప్రాప్తి చేసుకోవడం మరియు చేయించడం నీ చేతిలోనే ఉంది. చూడు, ఏ ఆల్మైటీ అయితే ప్రతి జీవికి ప్రాణికి యజమానిగా ఉన్నారో, వారెప్పుడైతే ప్రాక్టికల్గా ఈ కర్మక్షేత్రంలోకి వచ్చారో, అప్పుడు సృష్టి మొత్తం హ్యాపీ హౌస్గా, సంతోష నిలయంగా అవుతుంది. ఈ సమయంలో ఆ జీవప్రాణుల యజమానే అవ్యక్త రీతిలో సృష్టి నడిపిస్తున్నారు. కాని ఎప్పుడైతే వారు ప్రత్యక్ష రూపంలో దేహధారిగా అయి యజమానత్వంతో కర్మక్షేత్రంపైకొస్తారో, అప్పుడు సత్యత్రేతాయుగ సమయంలో సమస్త జీవకోటి సంతోషంగా ఉంటారు. అక్కడ సత్యం యొక్క దర్బారు తెరిచి ఉంటుంది. ఎవరైతే ఈశ్వరీయ సుఖాన్ని పొందడానికి పురుషార్థం చేశారో, వారికక్కడ సదా కొరకు సుఖం ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో సమస్త జీవకోటికి సుఖం యొక్క దానం లభించదు. పురుషార్థమే ప్రారంధాన్ని ఆకర్షిస్తుంది. ఎవరికైతే ఈశ్వరుడితో యోగం ఉంటుందో, వారికి ఈశ్వరుని ద్వారా సంపూర్ణ సుఖం యొక్క దానం లభిస్తుంది. 3. ఓహో, నీ ఈశ్వరీయ శక్తి యొక్క రంగును చూపించి ఈ ఆసురీ ప్రపంచాన్ని వినాశనం చేసి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేసే శక్తివి నీవే. ఆ తర్వాతే ఇతర శక్తులందరి మహిమ వెలువడుతుంది. ఇప్పుడు ఆ శక్తి నీలో నిండుతుంది. నీవు సదా నీ ఈశ్వరీయ బలం మరియు ఆత్మికత అనే హోదాలో ఉండు. అప్పుడు సదా అపారమైన సంతోషం ఉంటుంది. నిత్య హర్షిత ముఖం. నేను ఎవరిని, ఎవరికి చెందిందాన్ని, నాది ఎంతటి సౌభాగ్యం, నాది ఎంతటి గొప్ప పదవి అన్న నశా నీకుండాలి. ఇప్పుడు నీవు ముందుగా స్వయం యొక్క స్వరాజ్యాన్ని పొందుతావు. ఆ తర్వాత సత్యుగంలో యువరాజుగా అవుతావు. మరి ఎంత నశ ఉండాలి. నీ ఈ భాగ్యాన్ని చూసుకుని సంతోషంలో ఉండు. నీ అదృష్టాన్ని చూసుకో. దాంతో ఎంత లాటరీ లభిస్తుంది. ఓహో, నీదెంత శ్రేష్టమైన అదృష్టం. ఈ అదృష్టంతో వైకుంఠ లాటరీ లభిస్తుంది. అర్థమైందా? లక్కీయెస్ట్ దైవీ పుష్పమైన బచ్చి. 4. ఈ మనోహరమైన సంగమ సమయంలో స్వయంగా నిరాకార పరమాత్మ సాకారంలోకి వచ్చి ఈశ్వరీయ ఫ్యాక్టరీని తెరిచారు. ఇక్కడ ఏ మనిషైనా తనలోని వినాశీ చెత్తను ఇచ్చి అవినాశీ జ్ఞానరత్నాలు తీసుకోవచ్చు. ఈ అవినాశీ జ్ఞానరత్నాల కొనుగోలు అతి సూక్ష్మమైనది. దీనిని బుద్ధితో కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇదేమీ స్థూలమైన వస్తువు కాదు. ఇది ఈ నయనాలకు కనిపించేది కాదు. ఇది అతి సూక్ష్మమైనది, గుప్తమైనది, కనిపించనిది. కనుక దీన్నెవ్వరూ దోచుకోలేరు. ఇటువంటి సర్వోత్తమమైన జ్ఞాన ఖజానా ప్రాప్తించడం ద్వారా అతి నిస్సంకల్ప సుఖదాయక అవస్థ ఏర్పడుతుంది. ఎవరైనా సరే ఈ అవినాశీ జ్ఞానరత్నాల కొనుగోలును చేయనంత వరకు నిశ్చింతగా, చింతాముక్తులుగా, నిస్సంకల్పంగా ఉండలేరు. అందుకే ఈ అవినాశీ జ్ఞానరత్నాల సంపాదనను చేసుకుని దీనిని మీ బుద్ధి అనే సూక్ష్మ లోకర్లో ధారణ చేసి నిత్యం నిశ్చింతగా ఉండాలి. వినాశీ ధనంలోనైతే దుఃఖమిమిడి ఉంది, మరియు అవినాశీ జ్ఞానధనంలో సుఖమిమిడి ఉంది. 5. ఎలా అయితే సూర్యుడు సాగరంలోని నీటిని ఆకర్షిస్తాడో, ఆ నీరు మళ్లీ ఎత్తైన పర్వతాలపై వర్షిస్తుందో, అలాగే ఇది కూడా డైరెక్ట్గా ఈశ్వరుని ద్వారా వర్షం కురుస్తుంది. శివుని జటాజూటముల నుండి గంగ వెలువడింది అని అంటారు. ఇప్పుడు వీరి ముఖ కమలం ద్వారా జ్ఞానామృత ధార వర్షిస్తుంది. దీనినే అవినాశీ ఈశ్వరీయ ధార అంటారు. ఈ ధార ద్వారా భగీరథ పుత్రులైన మీరందరూ పావనంగా అమరులుగా అవుతున్నారు. ఇది కిరీటధారులుగా తయారుచేసే అద్భుతమైన మండలి. ఇక్కడికొచ్చే ప్రతి నరుడు నారి కిరీటధారులుగా అవుతారు. ప్రపంచాన్ని కూడా మండలి అంటారు. మండలి అనగా స్థానం. ఇప్పుడు ఈ మండలి ఎక్కడుంది? ఓం ఆకారంలో, అనగా మనం స్వధర్మంలో స్థితులై ఉన్నాము. మరియు మొత్తం ప్రపంచమంతా స్వధర్మాన్ని మర్చిపోయి ప్రకృతి ధర్మంలో స్థితి అయి ఉంది. శక్తులైన మీరేమో ప్రకృతిని మర్చిపోయి మీ స్వధర్మంలో స్థితులై ఉన్నారు. 6. ఈ ప్రపంచంలో మనుషులందరూ నిరాకారుడైన ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు. వారిని ఈ నయనాలతో చూడలేదు కూడా. ఆ నిరాకారుడిపై వారికి ఎంతటి అమితమైన ప్రేమ ఉంటుందంటే వారంటారు, ఓ ఈశ్వర, నీలో నన్ను లీనం చేసుకో. కని ఎంత విచిత్రమంటే స్వయంగా ఈశ్వరుడెప్పుడైతే సాకారంలో ప్రత్యక్షమవుతారో అప్పుడు వారిని గుర్తించరు. ఈశ్వరునికి ఎంతో ప్రియమైన భక్తులు ఏమంటారంటే, ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు కనిపిస్తున్నావు అని. అయితే వారు ఈ నయనాలతో చూడకపోయినా కాని బుద్ధియోగంతో మాత్రం ఈశ్వరుడు సర్వత్రా ఉన్నట్లుగా భావిస్తారు. కాని మీరు అనుభవంతో ఏం చెప్తారంటే, స్వయంగా నిరాకారుడైన ఈశ్వరుడు ప్రాక్టికల్గా సాకారంలో ఇక్కడకు విచ్చేసి ఉన్నారు. ఇప్పుడు సహజంగానే మీరొచ్చి నన్ను కలుసుకోవచ్చు అని చెప్తున్నారు. కాని నా పిల్లల్లో కూడా ఎంతోమంది సాకారంలో తండ్రి అయిన ప్రభువును గుర్తించడం లేదు. వారికి నిరాకారుడు అతి మధురంగా అనిపిస్తారు. కాని ఆ నిరాకారుణ్ణే ఇప్పుడు సాకారంలో వారు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వారిని గుర్తిస్తే ఎంత ప్రాప్తిని పొందొచ్చు? ఎందుకంటే ప్రాప్తి అయితే ఎంతైనా సాకారుని ద్వారానే జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే ఈశ్వరుణ్ణి దూరంగా నిరాకారునిగా భావిస్తారో మరియు అలా చూస్తారో వారికి ఎటువంటి ప్రాప్తి లభించదు. వారు భక్తులుగానే ఉంటారు. వారిలో జ్ఞానమేమీ లేదు. ఇప్పుడు సాకార ప్రభు అయిన తండ్రిని తెలుసుకున్న జ్ఞాని పిల్లలు సర్వదైవీ గుణాల సుగంధంతో నిండి ఉన్న మధురమైన పుష్పాలు తమ తండ్రి అయిన ప్రభుపై తమ జీవితాన్ని సమర్పించేస్తారు. దీని వలన వారికి జన్మ జన్మాంతరాలు సంపూర్ణ దైవీ దివ్య శోభనీయమైన తనువు ప్రాప్తిస్తుంది. 7. స్వయాన్ని తెలుసుకోవడం ద్వారానే మీకు రైట్ రాంగ్ సత్యాసత్యముల పరిశీలన వచ్చింది. ఈ ఈశ్వరీయ జ్ఞానంతో వాక్కు సత్యంగా ఉంటుంది. దీని వలన ఎవరి సాంగత్య దోషము ఉండదు. ఎవరైతే స్వయం అజ్ఞానానికి వశమై ఉంటారో వారిపై సాంగత్య దోషం యొక్క నీడ పడుతుంది. ఈ కాలం సత్యం యొక్క కాలం కాదు. అందుకే ఎవరైనా మాట ఇస్తే ఆ మాట నమ్మకుండా వారితో రాతపూర్వకంగా రాయించుకుంటారు. మనుషుల మాట అసత్యంగా ఉంటుంది. ఒకవేళ సత్యత ఉంటే వారి మహావాక్యాలు పూజించబడతాయి. ఉదాహరణకు చూడండి, డివైన్ ఫాదర్ యొక్క సత్యమైన మహావాక్యాల యొక్క శాస్త్రాలే తయారయ్యాయి. వాటికి గాయనం మరియు పూజ జరుగుతుంది. వారి సత్యమైన మహావాక్యాలను ధారణ చేయడం ద్వారా ఈశ్వరీయ క్వాలిటీ వస్తుంది. అంతేకాదు, కొందరికైతే చదువుతూ చదువుతూ శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ యొక్క సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ఓహో, పవిత్ర హృదయ కమలం, పవిత్ర హస్త కమలం, పవిత్ర నయన కమలం అయిన బేటీ రాధే, నీ పూర్తి శరీరం మారిపోయి కమల పుష్ప సమానంగా కోమల కాంచనంగా తయారైంది. కాని ముందుగా ఎప్పుడైతే ఆత్మ కాంచనంగా తయారవుతుందో అప్పుడు పూర్తి తనువు కాంచనంగా పవిత్రంగా అవుతుంది. ఆ పవిత్రమైన కోమల తనువులోనే అతి ఆకర్షణ నిండి ఉంటుంది. నీవు నీ తండ్రి అయిన పరమేశ్వరుని ద్వారా అజ్ఞానమనే మంటను ఆర్పి జ్ఞాన తేజస్సును వెలిగించి అతి శీతల స్వరూపిణిగా తయారయ్యావు. స్వయం శీతల స్వరూపిణిగా అయ్యి నీ తోటివారికి కూడా ఇటువంటి సత్యమైన శీతలతను దానం చేయడానికి ఈ మనోహరమైన సంగమ సమయంలో నిమిత్తమయ్యావు. నీ జడ చిత్రాల ద్వారా కూడా పూర్తి ప్రపంచానికి శీతలత మరియు శాంతిదానం లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీవు మొత్తం సృష్టికి విముక్తినిచ్చి అంతిమంలో నీ దివ్య తేజస్సును చూపించి కొత్త వైకుంఠంలోకి స్వర్ణిమ పూలతోటలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటావు. అచ్చా, వరదానము, బాబా అన్న పదం రూపీ తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యవాన్ ఆత్మా భవ. జ్ఞానం యొక్క విస్తారాన్ని వేరే ఏమీ తెలుసుకోలేకపోయినా లేక వినిపించలేకపోయినా కాని బాబా అన్న ఒక్క మాటను హృదయపూర్వకంగా స్వీకరించి హృదయపూర్వకంగా ఇతరులకు వినిపించినట్లయితే విశేషాత్మగా అయినట్లే. ప్రపంచం ముందు మహానాత్మ స్వరూపంలో గాయనయోగ్యంగా అయినట్లే. ఎందుకంటే బాబా అన్న ఒక్క పదం సర్వ ఖజానాలు మరియు భాగ్యం యొక్క తాళం చెవి. తాళం చెవిని ఉపయోగించేందుకు విధి ఏమిటంటే హృదయపూర్వకంగా తెలుసుకోవటం మరియు స్వీకరించటం. హృదయపూర్వకంగా బాబా అని అన్నట్లయితే ఖజానాలు సదా హాజరై ఉంటాయి. స్లోగన్, బాప్దాదాపై స్నేహం ఉన్నట్లయితే స్నేహంలో పాత ప్రపంచాన్నంతటినీ బలిహారం చేసేయండి. ఓం శాంతి.